Sri Sai Ram. At the outset, my most loving and prayerful salutations at the divine lotus feet of our most beloved Bhagwan, Sri Satya Sai Baba. Dear listener, you are tuned to Radio Sai on Asia Stream, bringing you 24 hours a day, 7 days a week, the love and the message of Bhagwan Sri Satya Sai Baba, coming to you from the studios of the Sri Satya Sai Media Center, a division of the Sri Satya Sai Central Trust here at Prashanthi Nilayam. Good morning, greetings and loving Sai Ram on this Thursday, on the 18th day of March 2021, and welcome to Sunrise with Sai and with me, Team Radio Sai Sunil, who will take you through this morning's segment for the next 90 minutes. Let me first read out to you today's Sai Inspires message. What does God expect from us? What counts when we seek His love and grace? Bhagwan Himself lays it out for us so that we may endeavor to win His grace. And I quote, devotees today have some form of divinity in their mind, but they perform rituals in a mechanical way without any consistency. All your charity and worship are of no significance to the Lord. Show your charity and wealth to the income tax department. God needs only your love. There is no tax on love. You may face any number of difficulties or hindrances. The Lord Himself may subject you to test. You should not waver because of these. All is for your good only. Do not grieve over any loss or exult over gain. Equal-mindedness in loss and gain is true sadhana. Some sit in dhyana or meditation, but their minds are in the market or in the hairdressing shop. Is this dhyana or japa? Your mind should be immersed in Krishna. Instead, it is filled with Trishna or desires. What is needed is Krishna, not Trishna. Krishna will fulfill all your Trishnas. Unquote. This was taken from a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on September 3rd, 1999. Dear listener, let's now listen to a song sung by Swami's devotees.
Baba Lali Jojo
Welcome back, dear listener, to Sunrise with Sai. It's now time for our new and continuing series, Vedanta Parichaya, an introduction to Vedanta. This is a series of short talks aimed at helping us understand the basic concepts in Vedanta. Dr. Lata Shri is ready with her 99th talk in this new series, and today she is continuing to deal with the new topic, that is Viveka Chudamani, composed by Sri Adi Shankaracharya. And today is the 21st talk in this new topic. Over to the doctor.
Om Shri Sai Ram, offering most humble pranams at the divine lotus feet of our ever-present Lord. Invoking Bhagwan's benediction for today's session, dear listeners, my loving Sai Ram to all of you. Om Sahana Vavatu, Sahanau Bhunaktu, Sahaviryam Karavavahai, Tejasvinavadhitamastu, Ma Vidvishavahai. Om Shanti Shanti Shantihi, Harihi Om Tatsat Shri Saishwararpanamastu. Sarva Vedanta Siddhanta Gocharam Tamagocharam Govindam Paramanandam Sadgurum Pranatosmyaham. We have completed our study of Viveka Chudamani up to Shloka number 103. And as we have been seeing, the various components of the subtle body and also their functions are elaborately discussed by the Guru in the last few verses. And in verse number 103, which we saw last week, the ego aspect of Antahkarana is discussed. The Guru says, the pure consciousness, Atman or Brahman, illumines the inner equipment, the mind, and thereby it expresses through the various sense organs, and this is how the experiences of the world through the senses are possible for us. It means there is this reflection of the pure consciousness in the mind, and this is known as Chidabhasa or Abhasa Chaitanya, reflected consciousness. See, when the sun is reflected in a bucket of water, then we see a small reflected sun in this water present in the bucket. So, this reflected sun is nothing but the Chidabhasa. Water itself being the mind which reflects the sun, and the bucket symbolizes the physical body. See, the real sun can exist without the reflected sun, but the reflected sun depends upon the real sun for its existence. Similarly, the Atman or Brahman can exist without the reflection, but the Chidabhasa, the reflected consciousness, is derived from this pure consciousness. And the reflection also depends upon the type of water that is present in the bucket. Clearer the water, clearer is the reflection of the sun in this bucket full of water. And when the water is muddy or dirty, the reflection is also poor. Similarly, in a pure mind, this reflected consciousness, which is from the pure consciousness, shines brighter, whereas in an impure mind, it is also hazy. So, the point that is made here is, it is not the self, the pure consciousness, which is functioning as I or Aham. No, it is this reflection called as Abhasa Chaitanya, Chidabhasa, reflected consciousness in the mind. That is known as ego, which functions as the I entity in us in all the moments of waking and dreaming states of expression. When we say I am doing, I am sleeping, then this I refers to ego, which is nothing but the reflected consciousness, and it is not the pure self. That we have to understand from this verse. And also the lesson for us is we must learn to drop this ego if we have to realize the true self. So this little ego must be dropped systematically through our sadhana so that we realize the pure consciousness, which is our true nature. So that is also the point that is made here. And we shall see now verse number 104. Ahankarasya vigneyah karta bhokta bhimanyayam sattvadi guna yogena chavasthatrayam ashnute. Sa vigneyah, it is to be known that ahankaraha, it is this ego, it is this individual jiva bhava in us that comes from chidabhasa. That is that identifying with the body, this ego becomes karta and bhokta. It becomes the doer and the experiencer. Though bhokta literally means enjoyer, but the word experiencer is a better one because not all our experiences are enjoyable. So karta the doer, bhokta the experiencer is nothing but this ego expressing itself through the body. And also sattvadi guna yogena, the ego uniting with the various gunas, the three gunas such as sattva, rajas and tamas. It also expresses through the cha avasthatram ashnute. The ego expresses through different states of consciousness also. Avasthatraya means the three different states of consciousness, which are jagrat, swapna, sushupti. In other words, waking, dreaming and deep sleep state. And in these states, the ego also has different names. In the jagrat avastha or the waking state, it is called as Vishva. In the dream state, it is Taijasa. And the same ego expressing in the deep sleep state is known as Prajna. And this Kartritva and Bhoktritva, which are nothing but the ego, are present in the waking state. Whereas in the dream state, we assume that there is Kartritva and Bhoktritva. But in the deep sleep state, there is neither Kartritva nor Bhoktritva. So the ego has different expressions in three different states, and also it combines with the various gunas and expresses itself in various forms. As I said, the sadhana for us is to drop this ego. See, when we study all these explanations of ahankara and its expression, all that in detail, it is not just for our theoretical knowledge of Vedanta, but it is for our sadhana as well. So how to drop this ego, which expresses itself as the doer and the experiencer, karta and the bhokta, is the sadhana for us. And one of the most beautiful ways to do this is through prasada buddhi. So when we follow the path of bhakti marga, the path of devotion, where we accept every outcome as the prasada of the Lord, then we can get rid of this bhoktritva. And once our enjoyment to the fruit of action, our attachment to the fruit of action is given up, bhoktritva is given up, kartritva also we can give up. So this prasada buddhi is one of the important tools for a sadhaka to drop this ego, that I am merely an instrument in the hands of my Lord, and it is Lord's will that is being unfolded through me, through my equipment, body, my intellect. That is what a devotee thinks. Then, in Karma Yoga also, when we work for a higher selfless ideal in our life, a higher ideal or a higher goal which is larger than our little self, then we offer all our talents for the sake of this goal in the spirit of yajna. We work for a selfless higher goal, and this is how we drop our ego also in Karma Yoga. And of course in Jnana Yoga, as we have been studying throughout this Vedanta Parichaya, the best way to drop ego as per the path of wisdom is to know that I am the Sakshi, I am the witness. Whereas Kartritva and Bhoktritva belong to the ego, which I am not. Mano Buddhi Ahankaraha Chittani Naham. This is what we have seen in Nirvana Shatkam of Acharya Shankara. So these are the three ways through Bhakti, Karma and Jnana Yoga to let go of our ego. One of the important aspects that we must note here is, in order to let go of this ego, the more and more we live in sattva guna, it becomes easier for us to transcend this ego. That is why in the very second chapter of the Bhagavad Gita, the Lord says, Nitya sattvastaha bhava. Be always established in this sattva guna, then it becomes easier for you to transcend the three gunas. That is what the Lord says. It is only when we have the sattva guna in our mind, the mind can become introverted and it can turn inwards. So, the sadhana is to become a sakshi in the waking state as per the Jnana Marga, and for this to strengthen our sattva guna is very, very important for us. And now we shall see verse number 105. Vishayanamanukulye sukhi dukhi viparyaye sukham dukkham cha tadharmah sadanandasya nat. Vishayanam anukulye. When the sense objects are conducive for us, then what happens is sukhi. The ego feels happy. We feel happy. The situation itself becomes a happy one for us. Similarly, dukhi viparyaye. When the situation, the external situation, the external objects of the world, when they are non-conducive for us, then there is dukkha. We feel miserable. That is when there is sorrow, which is opposite of happiness. So, the Guru says, sukham dukkham cha tadharmaha. This happiness and misery or the dharma, they are the nature of ego only. And na atmanaha, they do not belong to the Atman, the pure consciousness, which is your true nature, which is sadanandaha, which is ever blissful. So, whatever the feelings that you experience in the mind, or whatever the experiences that you go through in the world, like sukha, dukkha and so on, they all belong to ego only. They are the play of the ego in the mind. And whenever the circumstances are congenial for us, the mind feels happy. And when the moment something goes wrong, there is the sorrow or misery. But we should not identify ourselves with either happiness or sorrow. That is the point made here, because they belong only to the ego, and the true self, which is Sada Ananda, which is ever blissful, is unaffected by the various happenings of the mind. It is untouched by all this, and it is ever blissful. And this is what we call as Sat Chit Ananda, the true self. So, when we identify ourselves with the matter, that is BMI, the ego arises, and then as the ego, we feel happy or unhappy depending upon the circumstances we are in. But the spirit in us, the true self, is ever blissful and joyous, and indeed this perfection is our real nature. But as the ego that we think we are deluding ourselves into imperfection and also misery. They are not there in the Atman. They belong only to the ego. So the sadhana for us to take a step back and look at ourselves as someone or the self which is apart from this ego. So whatever the happenings in the life, they are just in the ego, and we are apart from this ego, and hence we are untouched by all these experiences which come and go. As the Bhagavad Gita says, Agama Payino Anityaha, they are temporary. They just come and go. But as the true self, we are unaffected by all these happenings. And that is the sadhana for us through Shravana, Manana and Nididhyasana. Now we shall see verse number 106.
Atma tatvena hi preyan visayo na svatah priyah. Svata eva hi sarvesham atma priyatamo yatah tata atma sadanando nasya dukham kadachana.
Atma tatvena visayo na svatah priyah. See, whatever the objects that are there in the world, they become dear to us. Or in other words, we love the objects of the world, the relations in the world, for the sake of happiness. It means whatever that makes me happy, I love that object, I love that person. The moment I realize that they do not make me happy, I am no more in love with them, and I even want to get rid of these objects or the people in my life. And if we look at our own life, this is what is happening to us, isn't it? So, all the objects of the world are dear to us, or we love these objects in the world because they make us happy. It means, what do I love the most? I love myself the most, because everything else in the world, in the existence or creation, is loved for the sake of the self, to make this self in me happy. It means the most loved one or the most beloved to me is my own self. And this is what the Brihadaranyaka Upanishad also says, when it says, Atmanastu kamaya sarvam priyam bhavati. We love all the objects in the world for the sake of happiness of our own self. Just because these objects give me happiness, give myself happiness, I love them and not for anything else. That is why I love myself the most. See, this can be explained through a very simple example. See, when I say, I love my job, because I get money out of this job. That means I love the money that comes with the job. And why do I love this money? Because I can buy things or the necessities with this money to take care of my family. So naturally, I love my family. And when I say, I love my family because this family makes me happy. That is why I love them. See, I love my job. It makes me happy because it gives me money. I love the money that comes with it because the money makes me happy. Because I can buy things with this money, and that is why I love the things that come with the money. And why do I love the things that come with the money? Because with these things, I can cater to my family. Because I love my family. And why do I love my family? Because they give me happiness. So in this hierarchy of this job, money, things and the family, and me, the myself, which is the most dearest to us? It is me, myself, isn't it? Because I love myself and all these things give myself happy, I love all of them. So, the most beloved among all these things is myself. And the next line says, Swata eva hi sarvesham atma priyatamo yataha. But what is the nature of this atma? It is Ata Atma Sadanando. The nature of this Atma is bliss itself. It is bliss absolute. Its nature itself is Ananda. And Na Asya Dukham Kadachana. There is never grief or misery in this Atman. This Atman can never suffer any grief or misery because its nature itself is bliss. So, therefore, the implication of this is, I love myself the most and I love all the objects in the world, the people in the world, for the sake of happiness of my own self, which I love the most. But when I realize that something which I love the most, that is my own self, its nature itself is bliss, then why should I run after the objects of the world to make myself happy? So why should I chase these ephemeral objects in the world which are impermanent by themselves for the sake of fleeting, temporary, momentary happiness? That is the sadhana for us when we understand the true meaning of this verse. So, something I love the most, its nature itself is bliss, and therefore, I should not be looking for happiness in the objects of the world. I have that within me always, which is available to me all the time. See, this point can be explained through a small Vedantic story. There is this dog which has its cherished piece of bone which he has kept safely buried inside the earth. And whenever the dog feels hungry, it takes out this dry piece of bone and starts licking on this dry piece of bone. And after some time, what happens is the dry bone, the sharp edges of the dry bone start cutting the lips of the dog. Blood oozes from the lips of the dog and the dog tastes its own blood and feels very happy with the taste of this blood. The dog doesn't realize that the happiness that it is experiencing is coming from its own blood and not from this dry piece of bone which is outside of it. And this is what is happening to us all the time. See, whatever the physical enjoyment that we have or the emotional gratification that we feel in the mind or the intellectual satisfaction that we have, it is all the bliss of the Atman being reflected in the mind. If we ourselves are the source of this perennial everlasting happiness, why are we not able to be blissful all the time? That is the question, isn't it? That is because our mind, which reflects this bliss of the Atman, is not pure. It is always in an agitated state. See, whenever a desire builds up in our mind to acquire an object of the world, what happens? The mind gets agitated, and the moment we acquire this object, the mind settles down temporarily. The mind becomes quiet and peaceful, and this bliss of the Atman is reflected in the mind, and this happiness we are experiencing at that moment in our mind. And just like the dog, which thought that the happiness is coming from the dry piece of bone, we foolishly think that this object of the world, which I have just acquired, is giving me happiness, least realizing that it is the bliss that my own self is, that is being reflected in the mind. And this is what I am experiencing as happiness at this moment. But this happiness lasts only for short time, or until such time another desire builds up in the mind, and the mind again starts getting agitated, and the happiness is soon lost. So unless we are able to keep our mind in a pure sattvic state, which can reflect the bliss from the Atman, it is not possible for us to be happy, though our true nature itself is bliss. And that is why in and through our seva and sadhana, it is very important for us, as I said earlier also, to strengthen our sattva guna and keep our mind in a pure, calm, sattvic state, so that we experience the reflection of the bliss from the Atman. And as this verse says, in this Atman, there is no trace of dukkha. Na asya dukkham kadachana. It is ever blissful. And we must realize that we are this true self, the nature of which itself is bliss.
Yet sushuptau nirvishaya Atmanandonubhuyate Shruti Pratyakshamaitihyam Anumanancha Jagrati. Shrutihi, the scriptural declarations. Pratyaksha, direct experience. Aitihyam, tradition. Anumanam, inference. They clearly say that Yat Sushuptau, that in the deep sleep state, nirvishaya, even in the absence of the sense objects, in the deep sleep state, there is no physical body, there is no subtle body, there is no world, there are no sense objects. So, independent of these sense objects, which are absent in the deep sleep state, et atmanandonubhuyate, we experience the bliss of the Atman. This is what the scriptural declarations also say, the Vedas, the Shrutis say, and it is also evident by our direct experience. That is why we say, whenever we get into deep sleep state and we wake up, we say that I slept like a log of wood. I did not know what happened to me. And it is such a blissful, peaceful, restful state that we went through. This is what we say. And this is also our direct experience, that this bliss of the Atman is experienced. We get a glimpse of this bliss in the deep sleep state, where the equipments, namely body, mind, intellect, are not there. And even the sense objects, which we think give us happiness in the waking state, they are also not there. Yet, in the absence of all this, we have had a glimpse of this Atmananda. And it is also Aitihyam. It has become a tradition for us to accept this fact. And it is also Anumana. It means it can also be ascertained by observation and inference. So this shows that we do not require our equipments to experience the bliss of the Atman, a glimpse of which we get every night when we go into deep sleep state, where all these equipments and all the objects of the world are absent, and in spite of that, even in their absence, we are happy because bliss is our true nature. That is what we derive from the deeper meaning of this verse. We shall conclude here today and I will chant the Shanti Mantra. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shantihi. Harihi Om Tat Sat Shri Saishwararpanamastu. I am grateful to Bhagwan. My sincere thanks to Sri Satya Sai Media Center and every one of you. Jai Sai Ram.
Sai Ram, dear listener, that was the 99th talk in this new and continuing series, Vedanta Parichaya, an introduction to Vedanta by Dr. Lata Shri, a senior medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi, who based her talk on Viveka Chudamani, composed by Sri Adi Shankaracharya. Hope you enjoyed this session, and if you have any queries and feedback regarding this series, please feel free to email us as always to listener@sssmediacenter.org. You could also WhatsApp us your feedback to this number 9393258258. Next week, same time, we'll continue with this new series. And for those of you who missed the earlier talks, can also download it from our website www.sssmediacenter.org. Now it's time for Swami's Divine Discourse, followed by bhajans and songs in Bhagwan's golden voice. Let's now listen to the first part of a Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba during Ugadi on the 13th of April 2002.
Kramamudapakaminta Pratidhinambunu Bhanudu Udayastamayamula వందనేల క్రమము దప్పక మింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయుతారక గగనంబునకు శాంతి కాజేయుతారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్రమము దప్పక మింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల.
హౌ డు యు ఫైండ్ ద సన్రైజ్ అండ్ సన్సెట్ happening most regularly every day? How do you find the stars hiding themselves during the daytime while they glitter and shine every night?
Prema sarupulara,
embodiments of love.
Yuga yugamula nundi tara taramula nundi ugadi yokka aanandamunu anubhavistu vastunnaru.
We have been experiencing the celebration of the dawn of the new year, Ugadi, over ages and generations.
Bharatiyulu అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావము చేత శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది.
భారత్ హెస్ బిన్ కన్ఫరింగ్ ద పీస్ అండ్ సెక్యూరిటీ అండ్ స్పిరిచువల్ హ్యాపీనెస్ టు ది ఎంటైర్ వరల్డ్.
కనుకనే నాటి మొదలు నేటి వరకు లోక సమస్త సుఖినోభవంతు అన్నటువంటి సూక్తి భారతీయులు అన్ని దేశములకు కూడాను సుస్థిరమైనటువంటి శాంతి భద్రతలను చేకూరుస్తూ వచ్చింది.
ఇట్స్ ఫర్ దట్ రీజన్ ఇట్ హెస్ బీన్ ద ఫర్వెంట్ ప్రేయర్ సిన్స్ దెన్ దట్ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్ అండ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ద హోల్ వరల్డ్.
కానీ ఈనాటి మానవుడు భౌతికంగా లౌకికంగా ఎంతో ప్రగతిని పొందినారు.
మ్యాన్ హ్యాస్ ప్రోగ్రెస్డ్ ఫిజికలీ అండ్ ద వరల్డ్లీ సెన్స్.
కానీ నైతికంగా మానవుడు క్షుద్ర విమర్శలను సంకుచితమైన భావమును అరికట్టుకునలేకపోతున్నాడు.
But ethically speaking, he has come down to low desires and he is narrow-minded.
దీనికి కారణం ఏమని ఎవరికి వారు తమ హృదయ పరిశీలన జరిపినప్పుడు గాఢముగా కూడుకున్నటువంటి యొక్క తన హృదయం నుంచి స్వార్థ స్వప్రయోజనములే దీనికి మూల కారణములని గుర్తించడానికి వీలవుతుంది.
If one investigates the reason behind this fall, is that his heart is full of selfishness and self-interest.
ఈనాటి మానవుడు వస్తువుల నిమిత్తమై వస్తువులను ప్రేమించటం లేదు.
Man is not loving, is not after the objects, material things, for their sake.
వ్యక్తుల నిమిత్తమై వ్యక్తులను ప్రేమించటం లేదు.
He doesn't love anyone for anybody.
దేశక్షేమ నిమిత్తమై దేశమును ఆరాధించటం లేదు.
He is not loving his country, thinking of its plenty and prosperity.
ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలంచినా అంతయకుడును తన స్వార్థం కోసమనే ఉపయోగిస్తున్నాడు.
Perhaps all his actions, all that his utterances, all his thought center around the selfishness.
ఈ సంకుచితమైన భావములను ఏనాడు మానవుడు దూరము గావించునో ఆనాడే ఉగాది యొక్క ఫలితము మనం అనుభవించిన వారమవుతాం.
ఇన్ ఫ్యాక్ట్ విల్ సర్టన్లీ రీప్ ది బెనిఫిట్ ఆఫ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ఉగాది ద డే వెన్ వీ గివ్ అప్ ద నారో మైండెడ్నెస్ అండ్ సెల్ఫిష్నెస్.
ఈనాడు తెల్లవారు లేవగానే అభ్యంగ స్నానములు ఆచరించి నూతన వస్త్రములు ధరించి ఇంటి యందు కొన్ని తీపి వస్తువులను అనుభవిస్తూ వస్తున్నారు.
Right from the dawn we are very busy this day with head bath, wearing the new clothes and engaged in good preparations at home.
కాని బయట శుభ్రము బయట నూతన వస్త్రములు ధరించటం మాత్రమే సులభం కానీ తన అంతర్ముఖమునందు అంతర్భావములు యందు అతి అమూల్యమైనటువంటి యొక్క హృదయాన్ని చెడుపుకుంటూ దుర్భావముల చేత దుర్గుణముల చేత దురాలోచనముల చేత హృదయాన్ని మాలిన్యం గావించుకుంటున్నారు.
టు హ్యావ్ దిస్ క్లీన్లీనెస్ ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్ అండ్ టు వేర్ న్యూ రోబ్స్ ఈజ్ క్వైట్ ఈజీ బట్ ఇన్ వర్డ్లీ అవర్ హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ మెనోవరింగ్ మెనిపులేషన్ ఇల్ ఫీలింగ్స్.
తన హృదయాన్ని ఏనాడు మానవుడు పరిశుద్ధము గావించును పవిత్రము గావించుకును స్వార్థరహితమైనటువంటి యొక్క భావమును అభివృద్ధి పరుచుకును ఆనాడే మానవుడు ఉగాదిని అనుభవించినటువంటి వాడు ఉత్తముడుగా రూపొందుతాడు.
We can truly celebrate this Ugadi and claim the benefits of it the day we cleanse our heart, the day when we make our heart sacred and selfless.
మానవుని యొక్క హృదయము చాలా పవిత్రమైనటువంటిది.
The human heart is highly sacred.
మానవ జీవితం కూడాను దుర్లభమైనటువంటిది.
అండ్ ది హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మం ఎత్తి కూడాను మానవుడు మానవుడిగా జీవించడానికి తగిన కృషి చేయటం లేదు.
హావింగ్ హ్యాడ్ దిస్ రేర్ గిఫ్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, వి ఆర్ నాట్ లీడింగ్ ఏ హ్యూమన్ వే ఆఫ్ లైఫ్ ఎనీవే.
మానవుడనగా కోరికల యొక్క మూట అని దీనికి అర్థం.
The human, we can understand by the word, is the bundle of desire.
ఈ నాటి మానవుడు కాలు మొదలు తల వరకు కూడాను కోరికల చేతనే కాలమును గడుపుతూ వస్తున్నాడు.
Man today is spending his time full of desires from top to toe.
కోరికలు తీరటం ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు.
He feels so happy if his desires are fulfilled, but certainly not.
కోరికలు ఆరటమే ఆనందం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
Desireless state confers the true bliss.
ఏనాడు మానవుని యొక్క హృదయంలో కోరికలు ఆరునో ఆనాడే తన కోరికలు తీరినటువంటి వాడవుతాడు.
The day when the desires are given up and pacified, you can aspire to be blissful.
ప్రేమ స్వరూపులారా,
embodiments of love.
యుగములు గడిచినప్పటికీ జగమును కదిలినప్పటికీ మానవుని యొక్క హృదయము మారటం లేదు.
Though ages have passed, generations have left, human heart has not yet been transformed.
చదువులు మితిమీరిపోతున్నవి.
We find education on the ever rise.
విద్యలు చాలా అల్లోలమున కావిస్తున్నవి.
The education is adding to the confusion and agitation.
ఈ విద్యల వల్ల మానవుని యొక్క హృదయము మారుతుందని భావిస్తున్నారు.
We think that there will be reformation in human heart by education.
Nijame marunu marutunnavi ye vidhanga marutunnavi.
It is changing, no doubt, but how is it happening?
Ati vichitramainatti margamunu avarambistunnavi.
It is following a distorted, perverted way.
Manavudu nerchukona vasinatvanti vishayalu nerchukonatam ledu.
Man is not acquiring, is not learning what
he is supposed to. Abhiruddhi parichukuntu
developing the animal trait.
రాక్షస కృత్యములు పవిత్రం చేసుకుంటూ
ఎంటర్టైనింగ్ డెమోనిక్ యాటిట్యూడ్
మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాడు.
వేస్టింగ్ ది హ్యూమన్ లైఫ్ ఆల్ టుగెదర్.
ఇది కాదు మన యొక్క పండుగలు.
దిస్ ఇస్ నాట్ వాట్ వి ఆర్ సపోజ్డ్ టు డు.
ఇది కాదు మన ఒక పూర్వ యొక్క సంస్కృతి.
దిస్ ఇస్ నాట్ అవర్ నేచర్ ఇన్
భారతీయ సంస్కృతి.
ది కల్చర్ ఆఫ్ భారత్
అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్థకం కావటుకోవటమే ఇది పవిత్రమైన సంస్కృతి.
వాంట్స్ us to realize the unity in diversity and work for the liberation of one's own self.
కానీ ఈనాడు దానిని విరుద్ధమైన మార్గములో అవలంబిస్తున్నాడు.
But we are following the contradictory procedure.
ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాడు.
In fact, we are fragmenting the one into multiplicity.
ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు విద్యావంతులు దినదినములకు పెరిగిపోతున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు తరిగిపోతున్నారు.
We find more and more of intellectuals, educated people who can watch the plurality, multiplicity in unity, but there are none who observe the unity in diversity.
భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత సార్థకమైనటువంటిదో భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
The inhabitants of Bharat, Bharatiyas, are not able to know the nobility and the greatness of the Indian culture.
Sarva yokka chemaanni samasta yokka samcheemaanni abhiruddhi parchukoni aanandincheetundi jeevithamu bharatiyulu yokka jeevithamu.
The life of Bharatiyas is to live in happiness when others are happy, when the whole world is rejoicing.
Intati vishalamainatundi hrudayamu kaanaraadu.
Such broad mindedness is missing today.
Intati pavitramainatundi bhavamulu kaanaraavu.
Sacred feelings are missing.
కానీ ఇట్టి ఉన్నతమైనటువంటి భావములు పవిత్రమైన భావములు మానవునియందు ఉంచుకొని కూడాను తాను దానిని అనుభవించలేకపోతున్నాడు.
Though the sacred thoughts, the good feelings are latent, immanent, man he is not able to recognize and experience.
కాలము చాలా పవిత్రమైనటువంటిది.
Time is highly sacred.
ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు.
Just you can think for yourself how this valuable time is wasted.
Kalamu gadichina tirigi raadu.
As the time passes by, it will never come back.
Vachche kalam mandi kaadu.
ద ఫ్యూచర్ ఇస్ అన్సర్టన్.
ఉన్నటువంటి కాలంను సార్థకంగా గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తూ వస్తున్నది.
ఇట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ భారత్ దట్ వన్ షుడ్ లివ్ ఇన్ ద ప్రెసెంట్ మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ద మోమెంట్.
కనుకనే వేదమనందు కూడాను కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః అని కాలం ఇంత ప్రమాణము ప్రధానమైనటువంటి యొక్క విలువను అందిస్తూ వచ్చింది.
ఇట్ ఇస్ ఫర్ ద టైమ్ ఫర్ దట్ రీజన్ ద టైమ్ ఇస్ ఎక్స్టోల్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ద టైమ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
ఇంతే కాదు, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
God dwells in all of the beings, all hands are his, all legs are his.
వేదాలతో కూడినటువంటి యొక్క భారతీయులు వేద సంస్కృతిని మాత్రం విస్మరించక దివ్యమైన భావములతో భవ్యమైనటువంటి నడకలతో కాలమును సార్థకంగా గావించుకుంటూ వచ్చాడు పూర్వీకులు.
The ancients spent their time in full comprehension of the unity and diversity, enjoying the divinity which is novel and ever fresh.
ఈనాటి మాధునిక యుగం రాకపూర్వమే,
ప్రయర్ టు ది బిగినింగ్ ఆఫ్ దిస్ మోడర్న్ ఏజ్,
ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు సంస్కృతులు, ప్రాచీనపు పెద్దలు అనేక విధములుగా అందరి యొక్క అన్యోన్యతను ఐకమత్యను ఆశించుకుంటూ వచ్చారు.
ప్రయర్ టు దిస్ మోడర్న్ ఏజ్ ద ఏన్షియన్స్ ద సేజెస్ అండ్ సియర్స్ అండ్ ద కల్చర్ వాంటెడ్ ఎ కైండ్ ఆఫ్ హార్మనీ అండ్ ది యూనిటీ ఇన్ ది కమ్యూనిటీ.
కలిసిమెలిసి తిరుగుదాం,
లెట్స్ మూవ్ టుగెదర్,
కలిసి మెలిసి పెరుగుదాం,
లెట్స్ గ్రో టుగెదర్,
కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం,
లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్,
కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అన్నది భారతీయ సంస్కృతి.
ద కల్చర్ ఆఫ్ భారత్ వాంటెడ్ us టు గ్రో లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ఫైటింగ్.
ఇక్కడ ఎక్కడ ఎట్టి కలిసి మెలిసి ఉండటము కనిపించడం లేదు.
వి డోంట్ ఫైండ్ ఎనీ హ్యాపీ మింగ్లింగ్ టుగెదర్.
ఒక ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు భావములు వేరువేరుగా ఉంటాయి.
The four residents at home have different opinions.
ఐకమత్యమే మానవ జీవితము.
Unity is a human life.
ఆచరణే దాని యొక్క గమ్యము.
And that it happens to be his goal.
అట్టి దివ్యమైనటువంటి యొక్క ఐకమత్యమును ఈనాడు కోల్పోతున్నాం.
Such divine unity is lost today.
పవిత్రమైన భారతీయులారా,
The sacred inhabitants of
భారతీయ సంస్కృతి యొక్క విలువ ఎవ్వరు కూడాను ఇంతవరకు కూడాను పూర్ణ అర్థం గావించుకోలేదు.
None have understood till this day in fullness the meaning of Bharat culture.
Bharatiyulaku shakti samarthyamulu amitamainatuntivi.
The capacities and the potentiality of the Bharatiyas are
beyond measure. Anandama parimitamainatuntidi.
And it is limitless.
ఈ నాటి ప్రతి మానవుడు కూడాను ఆనందం 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 కావాలని ఆశిస్తున్నాడు.
Every man aspires to be blissful today.
ఈ ఆనందం నిమిత్తమై అనేక గ్రంథములను పఠిస్తున్నాడు.
To be happy, he goes through many books.
అనేక యాత్రలు చేసి పెద్దలను దర్శిస్తున్నారు, వారు బోధించేటువంటి బోధనలు వింటున్నారు.
He goes on pilgrimage and listens to noble souls.
ఎన్ని పూజలు చేస్తున్నారు,
he also worships.
ఎన్ని జపములు ఆచరిస్తున్నారు,
he does penance.
ఎన్ని తపములు ఉన్నచున్నారు,
and he thinks of God.
కానీ ఇందులో ఆనందం ఏ మాత్రం కూడాను లేదు.
But there is no trace of bliss in these activities.
మానవుని యొక్క దేహమునందు పంచకోశములు ఉన్నవి.
The human body has got five sheaths.
Annamaya kosamu,
the sheath of food.
Pranamaya kosamu,
the sheath of life.
Manomaya kosamu,
the sheath of mind.
Anandamaya kosamu,
the sheath of bliss.
Vijnanamaya kosamu, anandamaya kosamu,
the sheath of wisdom and the sheath of bliss.
Kani anandamaya kosam anetundi kanipistundadi kani anandamandulo shunyam.
We have the sheath of bliss, but the bliss is totally absent.
ఆనందమే లేకుండా ఉంటున్నది.
There is no trace of bliss at all.
ఈనాటి మానవుడు అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను
All the ways of pleasure and happiness that we experience today
కేవలం పరిమితముతో కూడినటువంటివి.
Is all under certain limits.
తాను పడేటువంటి సుఖములంతా కూడాను ఆనందంతో కూడినటువంటివి కాదు.
All the happiness that he passes through cannot be rated as bliss.
చేరినటువంటివి.
In fact, they are all under certain limitations.
ఏ విధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులు సంపాదించినప్పటికీ అవి కూడాను పరిమితంలో ఉన్నటువంటివి.
All the property that you acquire and the wealth that you amass will also be limited.
ఆనందములు సుఖ సౌఖ్యాలు కూడాను మానవునికి ఆనందం అందిస్తున్నాయని భావిస్తున్నారు. ఇది మూర్ఖత్వం.
It is a sign of foolishness if you think that the wealth and prosperity and the property will give you the bliss, safety and security.
ఈ సుఖం మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందించడం లేదు.
This sort of security and happiness will never come.
ఈ సౌఖ్యాలు మనకు పరిమితమైనటువంటి ఆనందాన్ని అందిస్తున్నాయి.
That gives you only a limited happiness.
కానీ ఆనందం అనేటువంటిది అపరిమితమైనటువంటి ఆనందము.
But the true bliss is beyond all measure.
అది ఎక్కడ నుంచి వస్తుందది?
Where from you get?
ఇది బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
It's not from outside.
మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
It comes from within.
హృదయము దైవస్థానము.
The heart is the dwelling place of God.
ఆ దైవస్థానం నుంచి వచ్చేటువంటిది ఆనందము.
Let us think of the altar of God, the human heart.
ఈ ఆనందమునకు మొట్టమొదటి మానవుడు గాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
To begin with, man must develop a strong faith.
ఈ విశ్వాసం ద్వారానే మానవునకు ప్రేమ లభిస్తుండాలి.
Through faith only he can experience love.
ఈ ప్రేమ వల్లనే మానవుడు ధర్మం ఆచరిస్తున్నాడు.
And out of this love he can be happy.
ఈ ధర్మం ద్వారానే సత్యం ఆవిర్భవిస్తుండాలి.
And out of this righteousness he finds the way to truth.
సత్యం ద్వారానే దైవము సాక్షాత్కరిస్తున్నాడు.
And by following the path of truth he can have the manifestation of God.
ఆనందం లభ్యమవుతుండాలి.
And that only is possible through love.
ఆనందమునకు మూల కారణము దైవమే.
Therefore the foundation for bliss is God.
దైవమునకు మూల కారణము సత్యమే.
And it is the truth that takes you to God.
సత్యమునకు మూల కారణము ధర్మమే.
And it is dharma that takes you to truth.
ధర్మమునకు మూలాధారము ప్రేమనే.
And it is the love that the foundation for dharma.
ప్రేమకు మూలాధారం విశ్వాసమే.
And they all rest on faith.
ఈనాటి మానవునియందు తనపైన తనకూడను విశ్వాసం లేదు.
Man today has no faith in himself.
శ్వాసము లేనటువంటి జీవుగా బ్రతుకుతూ ఉన్నాడు.
It is almost a life without breath.
విశ్వాసమే కోల్పోతున్నాడు.
He is losing faith altogether.
ప్రాచీన ఋషులందరూ కూడాను విశ్వాసం విశ్వాసం నమ్మకము నమ్మకము నమ్మకము.
Ancient rishis stressed on faith.
నమ్మకమును రెండు నయనము లేని అంధులైరి నేడు అవని ఎందు.
The modern people have lost both the eyes of faith and are totally blind.
ఈ రెండు నేత్రములు కూడా కనిపించడం లేదు.
In fact he doesn't find anything.
ఏమిటి ఈ రెండు నేత్రములు?
What are these two eyes?
ఒకటి శాస్త్రము ఒకటి ధర్మము.
And one is the scripture, other is righteousness.
కాని ఇలాంటి శాస్త్ర సంబంధమైనటువంటి బ్రాహ్మణులు కూడాను ఈనాడటి ధర్మమును విస్మరిస్తున్నారు.
The priest class also has neglected the reading of the scripture.
శాస్త్రము ఎప్పుడు సత్యముగా ఎంచు వేద సంబంధముగా విప్రులారా.
The priestly class should consider the scripture as truth.
దేశంబు కొరకునై దేహం అర్పణ చేయు రహిమించి రాజాది రాజులారా.
ఇట్ ఇస్ ఓన్లీ ది వారియర్ కమ్యూనిటీ క్షత్రియ హు ఆర్ రెడీ టు సాక్రిఫైస్
తన దాంతములు కలిగి ధర్మ గుణముతో వరలుచుండి ఆర్య వైశ్యులారా.
The Vaishya, the business community runs the economy of the country.
Vyavasaya vrutiche vaddilu chundiyo sukajeevanamu chey sudrulara.
The Shudra community takes care of the agriculture.
Kalamantai ulaka kadapanela.
Why should you waste your time?
ఇదంతా కూడా కాలంని వ్యర్థం గావిస్తున్నారు.
We have been wasting time.
దీనివల్ల మనకి ఏమాత్రం కూడాను అణుమాత్రమైన కూడాను సుఖశాంతులు మనకు లభ్యమవటం లేదు.
The present day life doesn't confer even a fraction of happiness.
మానవులకు ప్రధానమైనటువంటి గుణము భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత.
The main quality that God has gifted us is this gratitude.
సూర్య నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని
basing on the ancient culture of Bharat
నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు.
We offer our salutation namaskara to sun god.
అందులో ఒక పదం ఏర్పడినటువంటిది.
There we have one interesting word.
కృతజ్ఞాయ నమః అన్నారు.
There's one interesting word, కృతజ్ఞాయ నమః.
అనగా సూర్యుని యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి.
In fact you find the light within the eye of every human being.
చంద్రమా మనసో జాతః చచ్చో సూర్యో అజాయత.
మైండ్ ఇస్ ద ప్రిసైడింగ్ డైటీ, ద మూన్ ఇస్ ద ప్రిసైడింగ్.
ఏ మానవుడు చేసిన మేలుకు మర్చిపోయి కృతజ్ఞుడిగా రూపొందుతాడో అటువంటి వాడి నేత్రము ఉండి ప్రయోజనం లేదన్నారు.
ద మ్యాన్ హూ ఫర్గెట్స్ ఆల్ ది హెల్ప్ గివర్ రెండర్ టు హిమ్ ఈజ్ అన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అండ్ బికమ్స్ బ్లైండ్.
అట్టివాడు లోకము లోపల అంధుడనే చెప్పవచ్చును.
వి కెన్ కాల్ దెం టోటలీ బ్లైండ్ పీపుల్, అన్గ్రేట్ఫుల్.
సూర్యుడే తన నేత్రం నుంచి వదిలిపోతున్నాడు.
And in fact sun withdraws light from the eyesight.
ప్రతి మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి.
Whosoever may be, one should not forget the help.
ప్రాణమునైనను సులభంగా వదలవచ్చును కానీ ఈ కృతజ్ఞతను మనం మరవకూడదు.
You be prepared to give up life, but you should remain
grateful. ఎన్ని ఉపకారములో పొందుతున్నాము.
We receive help from every quarter. ఎన్ని
సహాయంలో అందుతున్నాము.
In fact, we receive all service.
కాని మానవుడు దానిని కించిత్ కూడాను తలంచడం లేదు.
But man is not mindful of all the help and the service.
స్వార్థము స్వార్థము స్వార్థము.
All his life is based on selfishness.
ఇలాంటి మూర్ఖత్వం జీవితమని గడుపుతూ ఉన్నాడు మానవుడు.
Man is leading such foolish life today.
ఇలాంటి మూర్ఖులకు మానవత్వం అని ఎట్ట చెప్పాలి?
How do you expect the human values?
అసలు ఆధ్యాత్మికమనగా ఏమిటి దీని అర్థం?
What is the meaning of spirituality?
ఏదో ఆత్మను స్మరించడమే ఆధ్యాత్మికం అనుకుంటున్నారు.
We think the thinking of the constant self.
కాదు కాదు కాదు. మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని హింసించి
one has to kill the animality.
మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఇది ఆధ్యాత్మికము.
Transform the human nature into the divine.
ఎక్కడ మార్చుకుంటున్నారు?
Where are we doing?
మానవత్వాన్ని పశుత్వంగా మార్చుకుంటున్నారు.
In fact, the human life has become demonic.
దైవత్వంగా మార్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
We are not making effort to transform the divine quality. In fact, that is true spirituality.
ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు మానవుడు.
Such beautiful nature, inborn nature, spirituality is forgotten.
ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని వంటలు వండుకోవటము భుజించటము ఈనాడు పండుగ పండుగ అని దీని పండుగ రూపం లోపల వ్యర్థంగా వచ్చుకుంటున్నాము.
We consider spirituality as a matter of celebration with festivity and gaiety.
అది కాదు ఆధ్యాత్మికము.
దట్స్ నాట్ స్పిరిచువాలిటీ.
ఏ పవిత్రమైన పర్వదినములు మనకు ప్రాప్తిస్తున్నాయో ఆ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని చింతించుకుంటూ స్మరించుకుంటూ సార్థకం చేసుకోవాలి.
ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్. థింక్ ఆఫ్ దెం, పాండర్ ఓవర్.
మానవుడను కాదు, నేను మానవత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని అనుభవించాలి.
ఐఎమ్ నాట్ సింప్లీ హ్యూమన్, ఐ హావ్ గాట్ ది డివినిటీ విద్ ఇన్. దట్ షుడ్ బి అవర్ లైఫ్.
అప్పుడే తన ఎందున్నటువంటి పశుత్వం దూరం అవుతుంది.
దెన్ ఓన్లీ ది యానిమాలిటీ విల్ డిస్టెన్స్ ఇట్సెల్ఫ్.
కనుక ఈనాడు తన మానవత్వాన్ని తాను మర్చిపోవటం చేతనే పశుత్వం పూర్తి ప్రబుద్ధి అవుతున్నది.
As the human being has forgotten his human nature, he has become bestial.
ప్రేమ స్వరూపులారా,
embodiments of love.
ఏ రాజ్యమైనా కానీ,
whatever may be,
ఏ రాష్ట్రమైనా కానీ,
whatever state,
ఏ దేశమైనా కానీ,
any country,
ఏ ప్రాంతమైనా కానీ,
any region,
ఏ లింగమైనా కానీ,
any time,
ఏ వ్యక్తి అయినా కానీ,
any person,
కానీ మానవుడి యందు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి.
At any period of time, anywhere, any region, any state, any country, no one should forget the human quality. We should keep it in our view.
కాలమును సార్థకం కావించుకోకుండా పోకూడదు.
And we should never waste our time.
పరమాత్ముడు లోకము లోపల ఎవరు ఇందులో ప్రభుత్వమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రబుద్ధమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు అని వెతకడానికి నారదుని పంపించాడు.
God has sent Narada to be in search of a true noble soul who is spending the time in a sacred way, leading a sacred life.
Swami, ఎట్టి వారిని నేను ఎన్నుకోవాలి అన్నాడు.
Narada wanted how to pick up such people.
ఎవడు తన హృదయం నుండి రామకృష్ణ గోవింద నారాయణ అని భగవత్ నామమును ఉచ్చరిస్తూ ఉంటాడో,
ద వన్ హూ రిపీట్ చాన్స్ హిస్ నేమ్ హోల్ హార్టెడ్లీ,
అతనే నిజమైనటువంటి మానవుడు.
హీఈస్ ఎ ట్రూ హ్యూమన్.
మానవుడనగా పరిశుద్ధమైన హృదయం కలవాడు.
హ్యూమన్ బీయింగ్ మెంట్ ద వన్ హూ హాస్ గాట్ ప్యూర్ హార్ట్.
ఈ పరిశుద్ధమైన హృదయం నుంచి కూడాను పవిత్రమైనటువంటి యొక్క నామములే రావాలి.
అండ్ అవుట్ ఆఫ్ దిస్ ప్యూర్ హార్ట్ హీ షుడ్ చాంట్ సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్.
అలాంటి వాడే నిజమైన మానవుడు అన్నాడు.
హీ సచ్ ఎ మ్యాన్ ఇస్ ద
లోక సంబంధమైన వ్యవహారం ఎన్నైనా చేసుకొని,
వీ కెన్ ఇన్వాల్వ్ ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్,
అది లౌకికమైన యొక్క వృత్తులు,
దట్స్ ఆల్ వరల్డ్లీ టెండెన్సీ,
దాని యందు నాకే మాత్రం లక్ష్యం లేదు.
అండ్ హీ ఇస్ నాట్ ఎ ట్రూ మ్యాన్ ఇస్ నాట్ centered around it.
అవి తాత్కాలికమైనటువంటి యొక్క సుఖములు.
It's all temporary happiness.
కానీ పవిత్రమైనటువంటి పర్వదినముల యందు భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు మూర్ఖుడు, అతనే మానవుడు కాదు అన్నాడు.
The one who does not chant the glory of God on sacred festivals of this type is not human at all.
దీనిని మనసులో ఉంచుకొని నారదుడు చెప్పాడు.
Narada holding this view,
Swami
said, Swami,
నిరంతరము గోవింద నారాయణ అని నామస్మరణ చేసుకుంటున్నానే,
I repeat your name, Govinda Narayana.
నామస్మరణ లేనటువంటి సమయం నాలో ఏనాటికను కనిపించడం లేదు.
In fact, there's no time when I have left chanting your name.
కాబట్టి నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా అన్నా.
Is there any greater devotee than me?
ఇక్కడనే అహంకారం ప్రారంభమైంది.
There started ego.
నేనే భక్తుడు అని అనుకోవటమే ఒక అహంకారం.
To consider oneself as a devotee is a sign of ego.
ఇలాంటి భక్తులు లోకములో అనేక మంది ఉంటున్నారు.
Lots and lots of devotees of this type.
ఇంటింటికి చూచినా భక్తుడిగా ఉన్నాడు.
Every
ఇంచులోనా భక్తుడిగా కనిపిస్తున్నాడు.
At every inch in every home we
consider him a devotee. భక్తి.
That's not true devotion.
హృదయములో ఆవిర్భవించి
emanating out of heart,
సర్వత్రా ప్రసరింపజేసి
it should go around the body.
అన్ని కార్యములందు కూడాను ఈ యొక్క ప్రభుత్వం ప్రబుద్ధి కావాలి.
దిస్ సాంక్టిటీ, ది సేక్రెడ్ క్వాలిటీ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ మేనిఫెస్ట్.
మనం భుజించిన ఆహారము
the food part taken
ఉదరంలోకి చేరి
reaches stomach,
అది జీర్ణించిన తర్వాత
and after it digests, దాని
సారము సర్వాంగములకు సప్లై అయినట్టుగా
the food part taken is digested in the stomach and is sent supply.
హృదయంలో స్మరించినటువంటి భగవత్ నామము
and God's name in the heart
కన్నుల్లో చేరాలి,
చెవుల్లో
చేరాలి,
నాలుకపై
చేరాలి,
ముక్కులో
చేరాలి,
చేతుల్లో
చేరాలి, పాదంలో
చేరాలి,
సర్వ అంగములు ఎందుకు ప్రసరించి చేయాలి.
The divinity should materialize, should manifest in all our body.
మానవుడు దైవనామాన్ని స్మరించిన వాడవుతాడు.
Then only it amounts to chanting his name.
ఆ జీర్ణించినటువంటి ఆహారము కన్నుల్లో చేరినప్పుడు ఏమైపోతుంది? ఆ యొక్క ఆహారం యొక్క దృష్టి వస్తుంది.
And this the food of divinity, as it gets into the eye, it entertains the sight of divinity.
మనలో ప్రారంభమవుతుంది.
And there that begins
మన నాలుకపైన వచ్చినప్పుడు పవిత్రమైన పలుకే పలుకుతావు.
And your talk would be sacred.
మన చెవుల్లో చేరినప్పుడు పవిత్రమైన శబ్దమే వింటాము.
All that you listen to is bound to be sacred.
మన పాదంలో చేరినప్పుడు పవిత్రమైన ప్రదేశమునకే మనం నడుస్తాము.
And you tread along the sacred path if the divinity gets into your feet. మన చేతుల్లో
చేరినప్పుడు ఈ చేతులంతా కూడా సార్థకమైన పనులు చేస్తాయి.
Hands will do all fruitful activity when God gets into them.
సర్వాంగములు కూడా సార్థకమైన పని కావించేటువంటి వాడే నిజమైన మానవుడు.
He is a true human if all his body, the different organs and the limbs get into the sacred activity. కనుక
చేర్చుకుని రామని చెప్పాడు.
भजन बिना सुख शांति नहीं,
हरि 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 नाम बिना आनंद नहीं,
हरि नाम बिना
శాంతి నాది నామ బినా ఆనంద ప్రభు గిరిధారీ,
గోవిందా గోపాల ప్రభు గిరిధారీ,
గోవిందా గోపాల హృదయ విహారీ,
గోవిందా గోపాల హృదయ విహారీ,
గోవిందా గోపాల హృదయ విహారీ,
గోవిందా గోపాల హృదయ
విహారీ, గోవిందా గోపాల ప్రభు గిరిధారీ,
గోవిందా గోపాల ప్రభు గిరిధారీ,
నంద కుమార నవనీత జోరా, హృదయ విహారా బడా చిత్త చోరా,
హృదయ విహారా బడా చిత్త చోరా,
గోవిందా గోపాల ప్రభు గిరిధారీ,
గోవిందా గోపాల ప్రభు గిరిధారీ,
గోవిందా గోపాల ప్రభు గిరిధారీ,
గోవిందా గోపాల ప్రభు గిరిధారీ,
గోవిందా గోపాల హృదయ విహారీ,
గోవిందా గోపాల హృదయ విహారీ,
గోవిందా గోపాల ప్రభు గిరిధారీ,
గోవిందా గోపాల ప్రభు గిరిధారీ,
నంద కుమార నవనీత చోరా, హృదయ విహారా బడా చిత్త చోరా,
హృదయ విహారా బడా చిత్త చోరా,
గోవిందా గోపాల ప్రభు గిరిధారి,
హే శివ శంకర నమామి శంకర శివ శంకర శంభో,
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 హే గిరిజాపతి భవాని శంకర,
హే గిరిజాపతి భవాని శంకర,
గిరిజాపతి భవాని శంకర,
గిరిజాపతి భవాని శంకర,
భవాని శంకర,
భవాని శంకర,
హర భవాని శంకర,
భవాని శంకర,
శివ శంకర శంభో,
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 హే శివ శంకర నమామి శంకర శివ శంకర శంభో,
హే శివ శంకర నమామి శంకర శివ శంకర శంభో,
గిరిజాపతి భవాని శంకర శివ శంకర శంభో, శివ శంకర శంభో, శివ శంకర శంభో,
శ్రీరాతిశయన నారాయణ,
శ్రీరాతిశయన నారాయణ,
శ్రీలక్ష్మీ
రమణ నారాయణ,
నారాయణ హరి నారాయణ,
Satya naam ji bolo
pam 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 pam
Sairam, dear listener, what you just heard were excerpts from the first part of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba during Ugadi on the 13th of April 2002, followed by songs and bhajans in Bhagwan's golden voice. Next week, we'll listen to the second part of this divine discourse. With this, we come to the end of this morning's segment, Sunrise with Sai. Please email us your feedback, as always, to listener@sssmediacenter.org. You could also WhatsApp us your feedback to this number, 9393258258. I thank you for all your earlier feedback through emails and WhatsApp. Thank you for tuning in, and it's me, Team Radio Sai, Sunil, signing off, offering this segment at the divine lotus feet of our dear Lord Sai. In a while, we'll bring you this morning's prayer session of Vedam at 8 a.m., followed by bhajans at 9 a.m., live from the Sai Kulwant Hall here at Prashanti Nilayam. So please stay tuned. Thank you, and Jai Sai Ram.